அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கல்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். ஜகத்தாத்ரி வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்மயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
பரம பவித்ரமேன துளசி தளாலதோ ஸ்ரீ மகாவிஷ்ணுவனுக்கு அர்ச்சனை செய்யடம் வல்ல வச்சே புண்ணியம் சுவாமி சன்னிதானம்லோ நாராயண சன்னிதானம்லோ பிராமி முகூர்த்தம்லோ ஹரி நாமஸ்மரணம் சேஸ்தே வச்சே புண்ணியம் யமதர்மராஜு அகீரதுனுக்கு விவரிஸ்தூ அந்தோ பாகங்க ఒక మాలదాసుడి ఓ బ్రహ్మరాక్షసుడికి చెక్కడం, అతని దగ్గర ఒట్టు పెట్టుకుని స్వామి సన్నిధానానికి వెళ్ళి తులసి దళాలు ఆ ధ్వజస్తంభం దగ్గర పెట్టి మంగళకరమైన హరి కీర్తనలు పాడి అక్కడి నుంచి తిరిగి మాట నిలబెట్టుకోవడానికి ఆ బ్రహ్మరాక్షసుడి దగ్గరికి రాగా ఆ బ్రహ్మరాక్షసుడు అతని పలుకు నిలుకడుకు విచ్చుకుని ఆశ్చర్యపోయాట. సత్యం పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్రాణం లెక్క చేయకుండా సత్యం పలికే సంతోషం. నీవు నీ పుణ్యం ఇమ్మని బతిమాలి బతిమాలి చివరికి ఈరోజు చెట్టు చివర పాడినటువంటి గీత ఫలితమైనా నాకిమ్మనడక, అందుకు ఆయన అంగీకరించి అసలు నీకెందుకు ఈ రూపం వచ్చిందో చెప్పమనగా, నేను ఇంత పూర్వం ఈ బ్రహ్మరాక్షస రూపం పొందని క్రితం చదువుకున్నాను, గొప్పవాణ్ణి అని పేరు పొందాను, చోళదేశంలో ఉండేవాణ్ణి, ఎందరినో అవమానించాను, రకరకాల దుష్కార్యక్రమాలు చేసి అక్రమంగా సంపాదన చేశాను, ఆ భయంకరంగా ప్రజల్ని మోసపుచ్చి సంపాదించినంత బంగారం రూపంలో మూటగట్టి అది ఇంటికి పట్టుకెడుతూ మధురాపురం నుంచి ఒక వర్తకుల గుంపులో కలిసి వాళ్లతో పాటు పోదాం అనుకున్నాను. ఎందుకంటే దారిలో దొంగల బాధ లేకుండా ఉండడానికి గుంపుతో కలిసి పెడితే మంచిదనే ఉద్దేశంతో వ్యాపారం ముగించుకుని చోళ భూమికి విడుతున్నటువంటి దొంగల వారి నుంచి కాపాడుకునేటటువంటి సైన్యం కలిగిన ఒక వాణిజ్యవేత్తల గుంపుతో కలిశాను. ఆ వర్తకుల గుంపు నేను మేమందరం పోతున్నాం. మమ్మల్ని ఎలా కనిపెట్టారో ఓ దొంగల గుంపు వాళ్ళు కనిపెట్టి మా మీద పడ్డారు. కవిశం కల్పాంత జంతు గ్రసన భృశ బుభుక్షాత్వరత్రిక్ష పార్శ పవమానోత్పాత వేతాల కులపటి మహాలాహల స్పత్తి ఏదిచ్చ విరేకానేక రాహూ చలిత రవులు రక్షశ్చమూచి పులింద ప్లవ బృందం బుల్వని పల్వడి పొడుపొడు మన్ పల్పులు. ప్రళ
ఆలయ కాలంలో మీద పడేటటువంటి సూర్యుడి కిరణాల అన్నట్టుగా చంపండి కొట్టండి వీళ్ళని ఆక్రమించి ఆ మూట ముల్లి దోచుకుంటునే పులుకులతో వేతాళ కులానికి సాటి వచ్చే శరీరాలతో నల్లని ఆకారాలతో కత్తులు కలకలలాడుతూ ఉండగా ఆ బాకులు కత్తులు ఈటలు దూసుకుని భయంకరమైన అడవి దొంగల గుంపు చండాలులతో కూడినటువంటి గుంపు ఈ వర్తకుల గుంపు మీద పడిందట. దాంతో అందరూ వణికిపోయారు. ఎవడికి వాడికి ప్రాణ భయం. అయినా ఒక్కొక్కడు మొండి ధైర్యంగా ఆ ఏం పర్వాలేదు, వచ్చిన దొంగలు పెద్ద సంఖ్యలో లేరు, మనందరం కలిసికట్టుగా ఉంటే జయించి మన సంపదలు మనం కాపాడుకోవచ్చు. వచ్చిన వాళ్ళ దగ్గర పెద్ద పస లేదు, పస లేదు నెలరోయి పాతకులారని దేవాయుధములు రూవారు పై దివాసము చెట్ల వడవైచి దుడ్డు పెట్లకు పారుచునే ఒలెల్మైజువారు వరువుడించి కటారి వరుజించి నిల్చి ఇందెందు వచ్చదరని ఎదురువారు వస్త్రంపు కొండు దేవరయో ఇదయం వస్తని దయ పుట్ట పలుకువారు కలవి మామూక నిప్పింటూ తొలగుడొకటి ఆడుదాని చేరంట కుడనుచు పెద్దతనమున అభిమానమును తెంపు కనక పలికి నిలిపి తోపిచ్చువారునై తొలగిరపుడు రే వీళ్ళని మనందరం కలిసికట్టుగా చేద్దాం, వీళ్ళ దగ్గర ఏం పెద్ద పసలేదు, రే పాతకుల్లారా పాపత్తుల్లారా నిలబడండి మీ డొక్క చించేస్తాం అని అరుస్తున్న వాళ్ళు కొందరు. బంగారం మూట జాగ్రత్తగా పొదల్లోకి విసిరేసి పొద్దున్న వచ్చి తీసుకుందాం ఇప్పుడు ప్రస్తుతం పారిపోదాం అని ఆ మూట ఎవరికీ తెలియకుండా పొదల్లో విసిరేసి పారిపోతున్న వాళ్ళు కొందరు. బతికుంటే బచ్చలా కోసు తినచ్చు, ప్రాణం పోతే ఏముందో ఉపయోగం. ప్రాణం కంటే పసిడి ఎక్కువ బంగారం ఎక్కువ అనుకుని ఒరే నాయన పట్టుకోండిరా పొడవకండిరా అని డబ్బిచ్చేసిపోతున్నారు కొంతమంది. ఇదిగో ఈ బట్ట తప్ప మా దగ్గర లేదు, ఈ రూపాయి మాత్రం మాకు అట్టే పెట్టకపోతే తిండి లేదు, మేము పస్తుంటాం, మమ్మల్ని దయ తలచండిరా అని దయపుట్ట పొలుకుతున్నారు కొంతమంది. మా మూగ దగ్గర మా గుంపు దగ్గర ఉన్న మొత్తం మీ పాల పెడతాం కానీ ఆడవాళ్ళ దూరికి వెళ్ళకండి రోయ్, మా ఆడవాళ్ళని ముట్టుకోకండి అని కొంతమంది పెద్దతనం చెప్పి మొత్తం ఉన్నదంతా ఒలిచిచ్చి తమ పెళ్ళాం పెట్టలతోటి తమ వేరే దారి కొడుతున్నారు. పారిపోతూ పారిపోతూ కూడా చేతులు ఉంటే దుడ్డు కనుకే మీద పడకండి అని బెదిరిస్తూ పారిపోతున్న వాళ్ళు కొందరు. వీలున్నంత డబ్బు మూట కట్టుకుపోతున్న వాళ్ళు కొంతమంది. ఉన్నవి చింపి అవతల పారేసి ఎందుకు వచ్చిందని వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది. ఇలా ఎవడి దారిన వాడు కకాజకలైపోతున్నారు. కొంతమంది పొదల్లో దక్కుంటున్నారని కనపడకుండా కాస్త చీకటిగా ఉందని. ఈ దొంగళ్ళు వాళ్ళు సామాన్యుల పొదల్లో దాక్కున్నారేమో చూడరాని ఈట్లు పెట్ట పొదల్లో కసాపెసా పొడుస్తున్నారట. అవి పుచ్చుకుని బాబు అని బయట పడి పారిపోతున్న వాళ్ళు కొంతమంది. కిక్కులు మనకుండా ఈట పోటులకి మాట రాక నచ్చిపోతున్న వాళ్ళు కొంతమంది. అదృష్టవశాత్తు ఈటలతో పుడితే అవి దొరకకుండా మూల దాన్ని నక్కి అందులో చాలా సురక్షితంగా ఉన్నవాళ్ళు కొంతమంది. ఈ విధంగా ఆ వ్యాపారస్తుల గుంపు మొత్తం కకాజకలైపోయింది, అస్తవ్యస్తమైపోయింది. ధనం ప్రాణం అన్ని కోల్పోయి గిలగిల్లాడిపోతున్న వాళ్ళు కొందరు, కనపడకుండా పోయిన వాళ్ళు కొంతమంది. ఈ విధంగా విత్తల విడితనంతో ఉందా ప్రతీతి. ఆ సమయంలో మన వాడేం చేసేట, ఎవరికి కనపడకుండా మధురానగరంలో అక్రమంగా నానా రకాలైనటువంటి దానాలతోటి సంపాదించినటువంటి డబ్బు, మోసగించి సంపాదించిన బంగారం ఈ మూటంతా రహస్యంగా ఉంచుకుని నెత్తి మీద గుడ్డచం చేసుకుని అది బంగారం తిరిగకుండా ఉండాలి. ఉత్తి కంపు కొట్టి గుడ్డలో కట్టాట. ఆ గుడ్డలో కడితే అడిగి తెలియదు. మేమున్న ఊళ్ళో గణపురంలో ఒక ఆయన ఉండేవాడు 5 ఎకరాలు అమ్మి రోజుల్లో 500,000 వచ్చింది. 500,000 రూపాయలు కూడా ఏం చేసాడు తెలిసిన, డీడీ కడితే డబ్బంతా వేస్ట్, అలాగనేమో కూడా పట్టుకెళ్తే ఇబ్బంది కదా. ఆయన దగ్గర ఫోన్ సంచి ఒకటి ఉంది, చెండాల సంచి. ఆ సంచి చూస్తే వికారం, నానా రుచు అసలు. ఆ సంచిలో పెట్టుకుని ఓ దిక్కుమాలను బరీ వేసుకుని నెత్తి మీద ఒక కండువా కట్టుకుని జనరల్ కంపార్ట్మెంట్ లో 40 రూపాయల టికెట్ హైదరాబాద్ కి, అప్పట్లో 48 గుర్తులేదు, 1983 భీమవరంలో టికెట్ ఎక్కి కూర్చున్నాడు. ఆయన పక్కన కూర్చుంటే వాసన భరించలేక అంతా వెళ్ళిపోయారు. ఈ 500,000 రూపాయలు డీడీ ఖర్చు లేకుండా హైదరాబాద్ పెట్టిపోయారు. ఇదో టిక్కీ ఒక్కొక్కళ్ళు అనుకుంటా మనం రొచ్చు కొట్టుకుని సంచి అని, అందంగా ఉండే సంచిలో పట్టుకెళ్ళి వాడి దగ్గర ఏముండదు రా మోహం. ఈ రొచ్చు సంచుల్లో ఉంటే ఒక్కోసారి ఇంతంత అచ్చులు, బంగారపు అచ్చులు. అలాగా ఈయన గారు రొచ్చు వాసన కొడుతున్నటువంటి గుడ్డలో ఈ డబ్బు కట్టి నెత్తి మీద మూట కింద కట్టేసి కనబడకుండా పోతున్నట్ట. వీడి దగ్గర ఏమీ లేదనుకున్నారు అంతా. ఇచ్చేదంటే వీడు ఎప్పుడు గడ్డం గీయడు, నానా అసహ్యంగా ఉంటాడు, సరైన బట్టలు ఉండవు. ఈ డబ్బు సంపాదన వ్యామోహంలో శరీరాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకని ఎవరు పట్టించుకోకుండా ఉంటే అమ్మాయి అని అనుకుని ఈ డబ్బు ఒడుచుకుపోతున్నాడు సన్నగా. కానీ ఊర నుండి కనిపెట్టుచున్నవాడు తప్పిపో నన్ను డబ్బాటుగా పొడగని అట్టి వేళ కాకశ్మిశ్రువరుడు ఒక ప్రచండ చండాల చోరపటు తరిమి. అసలు వీడి గురించే ఈ దొంగలను పట్టుకొచ్చాట ఒకడు, వాడి పేరు కాకశ్మిశ్రు. ఎంతంత మేసాలు ఉంటాయి వాడికి అంట, అందుకని వాడిని కాకశ్మిశ్రువు అన్నారు. శిశ్రువులు అంటే మేసాలు. ఆ దొంగడు వీడు దొంగ పేరుగా ఈ రుచుకు గుడ్డలో కట్టాడు కానీ దాని నిండా బంగారం వచ్చే అని కనిపెట్టి అసలు వీడి కోసమే వచ్చాడు. వాడు ఏడి పంతులు గారు కనపడటం లేదని చూస్తూ ఉంటే వీడు చల్లగా దారుకుంటారు. దొంగలు వాడు చూసుకుంటూ పట్టించుకోట్లా, అమ్మమ్మ మా దొంగళ్ళందరికీ వీడు వేసేసాడు, కనుగెప్పాడు, ఈ డబ్బుతో భారీపదం అనుకుంటాడు. మరే పెద్దవాళ్ళరా, అసలు డబ్బు అంతా ఉన్నది వీడి దగ్గర, ఈ మొత్తం వర్తకుల గుప్పంతా దోచుకుంటే వచ్చే డబ్బంతా వీడి నెత్తి మీద వదిలే వీడి దుబ్బదేగా అన్నట్ట. అనిలోపు వీడు చల్లగా పారిపోతున్నాడు. మరే నువ్వే చూసుకొని మిగతా వాళ్ళు మిగతా గొడవలు ఉండగా మన వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దొంగ పంతులు ఎక్కడికి పోతామంటూ రెండు పిడి గుద్దులు ఒక్కలో గుద్దాడు. కరాటే, కుంగ్ఫు, జూడో ఇవన్నీ కలిపి 4 బాదాడు వాడు. వీడు ఆ 2-3 దెబ్బలు తిరిగేసరికి డొక్కలు గిలగల గిలగలు ఆడిపోయి అవాంతకే కింద పడిపోయాడు. పడిపోయి అప్పటితోటి అక్క ఆ పక్క నుండి ఒక రాయి తీసి వీడి ఎత్తు మీద కొట్టపోయాట. వీడు అమ్మమ్మో ఏదో అనుకున్నాను నీ దొంపదేగో, రాడి పెట్టి కొడుతున్నావా అని ఆ చేతులు పనిచేయకుండా 2 మళ్ళీ పీకి ఆ బంగారం మూట తీస్తున్నట్ట. ఈ చావు దెబ్బలు తిరిగి కూడా నోరు ఊరుకోక నోరిస నిన్నుండక ఏను ఓరు ఓరి అకట మా సమీపపు ఓరనే మనయు దూరము ఓయితివే సొమ్మే రీతిని నీకు దక్కునే కానీరా. ఈ నోరు తిన్నగా ఉండగా నోరా వీపుకు తేకే అన్నారు. నోటుతో ఏదన్నంటే వీపు మీద తగులుతాయట. అలాగా వాడి రాత్రి వాడిని పారించి నేను వేరే చూసుకోవచ్చుగా, దిక్కుమారిని నోరు ఊరుకోలేదు. వాడు కనిపెట్టింది నేను ఏమన్నాను, ఒరే నువ్వెవడో తెలిసిపోయింది రా, మా పక్కూళ్ళు ఉండే కాకశ్మిశ్రువు గదరా నువ్వు, దొంగ వేషంలో వచ్చినప్పుడు నా డబ్బంతా కనిపెట్టి ఎత్తుకుపోతావా, ఇంటికి వెళ్ళి వెళ్ళడంతో రాజుగారిని చెప్పి నీ ఇల్లు నాకు తెలుసు, నీ అడ్రస్, నీ హౌస్ మొత్తం అంతా పోస్టల్ అడ్రస్ బాగా తెలుసు, నేను పట్టుకుని మక్కిలు విరగ కొట్టిస్తా, నీ డొక్క చీరించేస్తా, బంగారం అంతా కక్కిస్తాను, ఎంత దూరం పోతావు రా, ఈ సొమ్ము నీకు ఎలా దొక్కుతుంది అని నోటుకు వచ్చినట్టు తిట్టా. ఓరి వీడు నన్ను గుర్తుపెట్టేశాడని వాడు కనిపెట్టాడు. ఇలా విడిచిపెడితే వీడు గుర్తుపెట్టి రాజుగారికి చెబుతాడు, రాజు కను అని కొదయు తీర్పముగా మగిడి అంత మరియును పై ప్రజ కలిగి పారిపోవా, వాడును వెడబోట్లు పొడిచి సమీయే. ఇప్పుడు వీడిని వదిలిపెడితే వెళ్ళి వెళ్ళగానే మహారాజు గారికి చెప్తాడు, రాజుగారు నాకు ఉరి వేస్తాడు, అంచేది ఈ గందరగోళం ఎందుకు, శత్రు శేషం ఉండకూడదు, దొంగను గుర్తుపెట్టిన వాడి బతకని ఇవ్వకూడదు అనుకున్నట్ట. వెంటనే తిరిగి వచ్చి, ఎలా నన్ను గుర్తుపెట్టావా, ఓన్లీ బ్రహ్మహత్య ఎందుకని నేను కిక్కులు కొనకుండా పోతుంటే నీ రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడావు, ఇదిగో చూడని బొట్లు వచ్చి బాకు తీసి 4 పిడిపొట్లు పొడి చేశాడు. ఆ భయంకరమైన కత్తి పొట్లతో రక్తస్రావం అయిపోయింది. గిలగిల కొట్టుకుంటూ ఉండగా వాడు పారిపోయాడు ఆ బంగారం కొట్టు. ఎంతలో ఎంతసేపు నేను అలా ఊరుగుతున్నానో తెలియదు కానీ పొద్దున్నే పొదల్లోకి బంగారం పొట్లు విసిరేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు తిరిగి వచ్చారట. ఆ పొదలు వెతుక్కుంటూ దొరికిన వాళ్ళు అమ్మాయి దొరికేయని అనుకున్నారు, పోయిన వాళ్ళు ఎడుతున్నారట, పొట్ల మీద పేర్లు రాసుకున్నారులేండి అందుకని. అందువల్ల అమ్మాయి దొరికింది దొరికింది అనుకుంటూ కొంతమంది వచ్చిన వాళ్ళల్లో మూలికి వినపడి చూస్తే ఈయన అన్నన్నన్న మనవాడే, రాత్రి ఏమైందో బహుశా దొంగల్లో పొడి చేసి ఉంటారు, వీడిని చూడండి రా అన్నారట. ఓ అన్న తమ్ముడు ఇద్దరు కలిసి వాడి దగ్గరకు వచ్చి దాహం దాహం అంటూ ఉంటే వీడు పట్టుకుని తొందరగా ఎక్కడైనా చెరువు ఉందేమో నీళ్లు తాగిద్దా నడవండి నడవండి అని తీసుకెళ్ళారు. చెరువు ఎక్కడ కనపట్ల చివరికి వీడు పోయిలేక వీడిని ఇక్కడ పెట్టండి, వీడి చెరువు దాకా మోసుకెళ్ళడం ఎందుకు, ఆ నీళ్లే పట్టుకుని మొహం మీద కొద్దాం, పైగా వీడు పోయిలేకపోతున్నాం, వీడు బాగా తినేసి ఉన్నట్టున్నాడు, బాగా కొవ్వెక్కి ఉన్నాడు, ఇంతలా మనిషిని మనం ఎక్కడ మోస్తాం, వదిలేయండి అని అక్కడ వదిలి మంచినీళ్ళ కోసం వాళ్ళు దూరంగా తిరుగుతున్నారు. ఈ లోపు ఏం జరిగిందో తెలియదు కాని నాకు క్రమేపీ నా గొంతుకులు దాహం దాహం పోయి ఒక రకమైన భయంకరమైన కంఠంగా మారిపోయింది. ఆ కంఠంలో మాధుర్యం లేదు, అరుపే. ఒకేసారి ఓ 100 కాకులు 1000 గుట్ల కాకులు ఇవన్నీ కలిపరిస్తే వచ్చేంత కంగారు పరుపు వచ్చింది అన్నమాట. గరగరలాడింది కంఠం. కొంగవాల్ నరకులంగుడుల పట్టుచు చెప్పలంట గుట్టిన విత్తు నరయువారు. ఇంతలో నా గొంతుకులోంచి అరుపు వినపడిందో లేదో అక్కడికి వచ్చారు. ఈయన పడిపోయాడు, వీడికి వైద్యం చేయిద్దామని వైద్యుడి కోసం వెతుక్కుంటూ వెళ్ళిన వాడు కొంతమంది వచ్చినవాడు. పాపం చచ్చిపోతాడేమో, గంజి మజ్జిగ కలిపి పట్టిస్తే ఏమైనా బతుకుతాడేమో, నా గంజి మజ్జిగ తెచ్చిన వాళ్ళు కొంతమంది, మంచినీళ్ళ కోసం వెతుక్కుని వచ్చారు, మంచినీళ్ళు తెచ్చారు కొంతమంది. ఎందుకైనా మంచిది, గాయాలకి పసరు వేద్దామని పసరు అవి గుడ్డలు పట్టుకొచ్చారు కడదామని కొంతమంది. వీళ్ళంతా అక్కడికి వచ్చేసరికి వీడిని చూసి భయపడ్డారు. వీడి గొంతుకి ఏమైపోయింది గరగర, శరీరం మీద ఉండే వెంట్రుకలన్నీ తాటాకులు ఏతాకులు పెట్టినట్టు ఉన్నాయి. పుడుక్క గరగరలాడు ఎంత ఉన్నాయి డాక్టర్ రోమాలు, అవి ముళ్ళు, ముళ్ళపందిలో ఉన్నాడు అన్నమాట. శరీరం అంతా వికృతంగా నల్లగా అతి భయంకరంగా తయారైపోయింది. ఆ పాతాళంలో లాగా ఉండే నూతిలో ఉండే గొంతుగా అరిస్తే చాలు ఎవడైనా సరే ఒక్క దెబ్బకి పైకెక్కర్లా, పగిలిపోయి జనాలు పారిపోయేటట్టు ఉన్నారు అలాంటి గొంతుకు వచ్చేసి. శరీరం కూడా 5-6 తాడి చెట్ల ప్రమాణం పెరిగిపోయింది. ఇదిగో ఈ బ్రహ్మరాక్షసులోకి వచ్చేసి ఆ బలంగా వైద్యుడి కోసం వెళ్ళిన వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళందరినీ నేను చూసి చూడగానే, వీడు నా కోసం వైద్యానికి వచ్చారు, వీడు మంచినీళ్ళు తేవడానికి వచ్చాడు, వీడేదో గంజీని మజ్జిగ తీస్తే బతుకుతాను అత్తెచ్చాడు, వాడు పసరు తెచ్చాడని వాళ్ళ మీద జాలి లేక నా కోసం ఇవన్నీ తెచ్చిన వాళ్ళ మీద పడి వాళ్ళని విరిచేసి చెరుగ్గళ్ళులాగా విరిచి నోట్లో వేసేసుకుని కరకరకరకర మెదలు తిరిగి పారేసారు. అంత ఆకలి వచ్చేసింది నా తోటి వాళ్ళని అని ఒక్కసారి వాడికి దుఃఖం వచ్చేసింది అనమాట. నాకు ఉపకారం చేద్దాం, అయ్యో చచ్చిపోతాడేమోనని నా కోసం పరిగెత్తుకొచ్చిన నా తోటి వ్యాపారస్తులందరినీ ముక్కలు ముక్కలుగా చేసుకుని చేగోడీలు బఠానీలు జీడిపప్పులు నవ్వినట్టుగా తిరిగి పారేశాను. ఆ క్షణం నుంచి నన్ను భయంకరమైన క్రోధత్వం హింస లక్షణాలు ఆవరించాయి. ఇక నేను ఆగలేదు, మహాదుర్మార్గుండి అయ్యాను. ఎంతలో నాకు ఈ గుంపు అంతా దొరికారు, ఈ రాక్షసులు అంతా ఎవరి వాళ్ళు వాళ్ళకు దొరుకుతూ ఉంటారు. వీళ్ళంతా వచ్చి ఓహో మన గుంపులో కొత్త వాడు చేరాడు, ఎవరు బాబు నువ్వు అన్నారు. నేను ఎవరినో తెలియదు, నాకు గుర్తు రాలేదు ఈ రూపం, నేను మీ వాడిని అన్నా. అక్కడి నుంచి వీళ్ళందరూ బలవంతుండని నన్ను సేవిస్తూ ఉండగా ఈ చెట్టు ఎక్కి కూర్చున్నాను. అబ్బా నా ఎరికలో నా లెక్క ఇంచుమించు గుర్తున్నంత వరకు 50,000 మంది మనుష్యుల్ని బొక్కి వేశారు పడి, చుట్టుపక్కల ఊళ్ళన్నీ పాడైపోయాయి. ఈ పాడు పొట్టలో 1000 మంది పడినా మళ్ళీ గంటగా ఆకలి, ఆకలో ఆకలి ఆకలి ఇంక తప్ప ఏమీ లేదు. అతి భయంకరమైన హింసకి పాల్పడ్డాను. ఎముకలు నోట్లో వేసుకుని కరకర నవ్వులుతూ ఉంటే వేయించిన జీడిపప్పు తిన్నప్పుడు కూడా బ్రాహ్మడిగా ఉన్నప్పుడు అంత ఆనందం కలగలేదు. అటువంటి ఆనందంతో బతికాను. ఈ నాటికి నీ అనుగ్రహం, నీ దర్శనం, నీ సత్యం వల్ల ఎందుకు నా జన్మంత గుర్తొచ్చింది, నీ మీద నాకు అభిమానం కలిగింది, ఆ బ్రహ్మరాక్షస లక్షణం విడిచి అసలు నా జన్మ గుర్తుకు వచ్చింది. నాయన, ఈ కరాళ వేషాన్ని విడిచిపెట్టి మళ్ళీ నేను పూర్వంలాగా భక్తుండవ్వాలయ్యా, జ్ఞానిడవ్వాలి. ఆ మధ్యలో ఉండే పెరు లోభితనం అంతా పోవాలి. నన్ను అనుగ్రహించవా? ఆ కైసికి దాన ఫలదానంతో దీనిని మానపవా? హరినామస్మరణ ఈ పూట చేసిన దాంట్లో ఆ చివరి పాట ఫలితమే రైతు నన్ను కాపాడవా అని బతిమాలుకుంటూ ఉంటే పాపం చాలా దారి పడ్డట. అసలు అనాథులకు చేతనైన వేలు తీయాలి. తన స్వార్థం కోసం కాదు, పుణ్యం 10 మందిని రక్షించడానికి. చదివిన చదువులు వ్యర్థము, పదుగురకును చెప్పకున్న పాడవుగాదే. చదువుకున్న చదువు 10 మందికి వివరించకపోతే అది వ్యర్థం, అది పాడైపోతుంది. అలాంటి వాడి పాండిత్యం అటువంటి వాడి పురాణ జ్ఞానం సొంతదొడ్డుగా. అందువల్ల ఎల్లవేళలా వీలున్నంత వరకు 10 మందికి వివరించాలి. అలాగే నిరంతరం భగవంతుడిని గానం చేసిన నోటితోటి, నాయన నీకు మేలు కలగాలి, నా ఫలితం తీసుకో అని ధారపోయాలి. లేనివాడి భక్తి దండుగా, అదే నేను ఇవ్వను అని కూర్చుంటే ఈ స్వార్థం వల్ల వాడు భక్తుడు కాలేడు అనుకుని కించిత్ కాలం ఆలోచించి, ఇదిగో నాయన దీని ఫలితం ఎంత ఉంటుందో నాకు తెలియదు, నువ్వు కోరేవి నేను ఇస్తున్నాను. తర్వాత భగవద్ అనుగ్రహం, ఈ పూట తులసిదళాలు స్వామికి అర్పించాను, ధ్వజస్తంభం దగ్గర పెట్టా. ఆ ఫలితమును పాటలు పాడిన వాటిల్లో చిట్ట చివర పాడినటువంటి ఆ మంగళ గానం ఉన్నదే, ఆ గాన ఫలితమును నీకు ధారపోస్తున్నాను. నీకు ఇదిగో భగవంతుడే రక్షిస్తాడు. నేను ఒక చండాలుణ్ణి, హీనుణ్ణి. అయ్యో నీకు ఆ దానం చెయ్యొచ్చో లేదో తెలియదు, ఈ ఫలితం ఎంత ఉందో తెలియదు. భగవంతుడు రక్షించు నోరడిలు అన్నా, నిన్న భగవంతుడు రక్షిస్తాడు తీసుకో అని నోట్లోంచి ఆ మాట వచ్చిందో లేదో, ఇంకా పూర్తిగా నీళ్లు పడ్డాయో లేదో చేతిలో. స్నిగ్ధ త్రిభాగ మండిత శిరశిఖతోడ హిమధవళోపవీతములతోడ పుణ్యషడ్వితయోర్ధ్ర పుండ్రవల్లులతోడ తులసి కాప్యశ్రగావళులతోడ కౌపీన కటి సూత్ర కాషాయయుగితోడ జలపూర్ణ సుభకమండలుతోడ పాణిస్థ దివ్య ప్రబంధ సంపుటితోడ ఉత్తర వాక్పూర్వకోక్తితోడ పసిడి జిగితోడ బ్రహ్మవర్చసము వల్చు భాగవత లక్ష్మితో థోమ పటలి నుండి వెడలు శిఖవోలే అమ్మేను వెడలి చూడ చూడ వైష్ణవుడై నిల్చ సోమ శర్మ. అత్యద్భుతం. తడిసి అప్పుడే గంగానదిలో స్నానం చేసి బయటకు వచ్చినటువంటి వాడుంటాడే శుభ్రంగా ఇదంతా గుండు చేసుకుని వెనకాంతల మంచి పిలక పెట్టుకుని ఆ పిలక స్నానంతరం తడిసాక ఆ తడిసిన దాన్ని జాడించి ముడివేసి అందులో పుష్పం పెట్టుకుని వచ్చే వైష్ణవ బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఈయన. అంటే ఈయన మొత్తం శరీరం మారిపోయింది, శిఖ ఇదంతా గుండయింది, ఇక్కడ పిలక వచ్చింది. ఆ పిలక కూడా తడిసిన పిలక అయ్యింది, స్నానం చేసిన వాడికి అప్పుడే తడిసిన వాడి పిలక. అందులో పుష్పం తెల్లగా తళ్ళ తళ మెరిసిపోతున్న యజ్ఞోపేతం. మహాపాపం ఏమిటో తెలిసినంటే, ఎవడైనా సరే యజ్ఞోపేతం మాసిపోయి ఉన్నా, అది మురికిగా ఉన్నా, తెగిపోయినా దాన్ని ధరిస్తే వాడంత త్రాష్టుడు లేడట. యజ్ఞోపేతం తెల్లగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి, అది తలతళలాడాలి. ఎప్పటికప్పుడు దానిని కూడా శుభ్రంగా, ఒంటికి సబ్బు పెట్టి కాదు, దాన్ని కూడా సబ్బు పెట్టి తోగుతూ ఉండాలి. దాన్ని శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అలా కాకుండా ఆ కంపు కొట్టేలాగా చేసి దాన్ని మురికితనం కట్టేపెట్టి తెగిపోయినా కొత్తది వేసుకోకుండా ఆ జీర్ణం దాంతో ఉంటారు కొంతమంది. నల్లని యజ్ఞోపవేతంతో ఉన్నటువంటి వాడు 3 జన్మలు బ్రహ్మరాక్షసులు అవుతారు. తెగిన యజ్ఞోపవేతంతో మెడలో ఉంటే వాడు చండాలుడై తిండికి మలమలమాడి కుక్క మాంసం వెనకాతల పడతాడట. అందువల్ల అది దోషం. ఈయన హిమధవళోపవీతంబుతోడ తెల్లని ధవళమైనటువంటి, మామూలు తెలుగు కాదనమాట. హిమాలయ పర్వతం చూడండి మీరు, తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ మంచు పడిన కొండల మీద సూర్యకిరణాలు పెడితే ఆ వెండి కొండ అంటే వదనవాడ తలతల మెరుస్తుంది. అటువంటి హిమ ధవళ ఉపవేదములతో ఆ వెండిలా మెరిసిపోతున్నటువంటి ఆ తెల్లని కాంతి ఎలా ఉంటుందో అటువంటి యజ్ఞోపేతతో ఉన్నట్టు ఆ యజ్ఞోపేత అంత తెల్లగా ఎంత అందంగా ఉండదు. ఇక ఊర్ధపుండ్రాలు పైకి పెట్టినటువంటి మూడు నామాలు, రెండు తెల్లనామాలు, ఒక ఎర్రనామం. మెడలో తులసి కాప్యస్రగావడులతోడ తులసి మరియు అత్య తామర పువ్వులు కలిపి కట్టిన దండ, తామర పువ్వులు మధ్య మధ్యలో వేసి తులసి దండ గుచ్చి అది మెడలో వేసుకుని ఉన్నాడు. కౌపీనం ధరించాడు, చిన్న గోచి గుడ్డ అనమాట. నడుముకి వడ్డాణం ఉన్నది, ఏం వడ్డాణం, బంగారు వడ్డాణం కాదు, మౌంచి గడ్డిలో ఒక రకం కాషాయ వస్త్రం పైన కప్పుకుని ఉన్నాడు. జలంతో నిండిన, నీటితో, గంగా జలంతో నిండిన కమండలు ఉన్నది. ఒక చేతిలో వేద గ్రంథాలు, పరమ పవిత్రమైనటువంటి దండం ఉన్నది ఒక దాంట్లో, తల 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 మిగిలి మెరిసిపోతున్నటువంటి పసిడి వర్ణం బ్రహ్మ వర్చస్సు, ఆకాశంలో మెరుపు తీగతో కూడిన మేఘమా అన్నట్టుగా, భాగవత లక్ష్మియా అన్నట్టుగా ఉన్నటువంటి ఈ శరీరపు కాంతికి నల్లని పిలకోటి వేసుకుని ఆయన వైష్ణవ మూర్తితో నిలిచేట సోమశర్మ పూర్వపురూపం వచ్చి సోమశర్మ రూపం కంటే ఇంకా మిగిలిన అందమైన రూపం వచ్చేసి బ్రహ్మరాక్షసుడు పోయాడు. ఇదిగో ఈ అద్భుతమైన వైష్ణవ స్వరూపం వచ్చింది. ఎంత అందంగా ఉన్నాడు, గుండు పిలకాయ పెట్టుకున్న వాళ్ళు అంత అందంగా ఎవరు ఉండరు, ఆయన అంత అందంగా ఉన్నాడు. అత్యద్భుతమైన మూర్తి మెరిసిపోతున్న ముఖంతో ఉన్నాడు. ఈ విధంగా భాగవత పరిచయ ప్రభావం వచ్చేసింది ఆయన. నిజానికి దానం చేసినవాడు ఒక చండాలు, ఆయన కూడా పోని మొత్తం పుణ్యం ఇచ్చేసాడా? ఆ పూట తులసి దళాలు స్వామి ధ్వజస్తంభం దగ్గర మాత్రమే పెట్టాడు. పాటలు పాడిన మొత్తం పాటల పుణ్యం ఇవ్వలా, చివరి పాట పుణ్యం ఇచ్చాడు. ఆ పుణ్యానికి ఈ రాక్షస రూపం పోయి వీడు మళ్ళీ సోమశర్మ అయిపోయాడు. ఆ పుణ్యం ఎంత గొప్పదో చూడండి. అలా వెంటనే అయిపోయి కూర్చో కూర్చో అని కూర్చోబెట్టి ఆ మాలదాసరి కాడు గడిగట్ట. అయ్యయ్యో నేను చండాలు, నువ్వు వైష్ణవుడు అన్నట్టు, నా మోహం అయ్యా భగవంతుడి భక్తుడివి, నీకంటే గొప్పవాడు నువ్వే భాగవంతుడివి, కూర్చో అని కాడు గడిగట్ట. భగవద్భక్తుడు ఎవడైనా సరే, పరమ భాగవతోత్తముడు ఎవడైనా సరే, నిజమైన భక్తుడైతే వాడికి కాళ్ళు కలిగి సాష్టాంగపడమని శాస్త్రం చెబుతున్నది. చండాలోస్తు సతుత్విదోస్తు గురురిత్యేష మనీష మమ అంటాడు శంకరాచార్యుల వారు. ఈ చరాచర జగత్తులో భగవంతుడిని చూడగలిగిన మహానుభావుడు వాడు చండాలుడైనా బ్రాహ్మడైనా నాకు సమానమే, వాడే నా గురువు, ఇదే మనీష నా బుద్ధి అన్నాడు ఆయన. అత్యంత ఏమీ లేనటువంటి వాడు పుట్టుకతో బ్రాహ్మడైనా వ్యర్థం, ఎంత చండాలుడైన వాడు భక్తుడైతే వాడే నిజమైనటువంటి బ్రహ్మాండ దేవుడు, అందువల్ల నీ కాడు కడుగుతున్నారని అతనికి పూజ చేసి ఆ తర్వాత ఇలా అన్నట్ట. జయ దురుత్తరణ సంసరణాబ్జదళ నీరా జయ జయగా సార్వభౌమ జయ సౌరిగాధారసజ్ఞ పుణ్య రసజ్ఞ జయ జయ తత్వ సంజయ పవిత్ర జయ జయార్వాచీన జని సంగవంచక జయ జయ దేశిక చరణ శరణ జయ యుక్త వాక్ ప్రతిష్టా తృణీకృత దేహ జయ జయ భగవదాజ్ఞాకృతిస్థ జయ సకల జంతు సమచిత్త జయ దయార్ద్ర జయ ముకుందాంజ దేవతా శాస్త్రవధిర జయ చతుర్ద్వయ భక్తి లక్షణ చితాంగ జయ మురారి ప్రపన్నాంఘ్రి జలజ మధుపా. మహానుభవ నిరంతరం శ్రీహరి యొక్క దివ్య పాదపద్మ సేవ తప్ప మరొకటి ఎరగని వాడి. ఆయన కోసమే తులసి దళాలు, ఆయన కోసమే నీరు, ఆయన కోసమే నీ కంఠం ఉపయోగించేవాడు. జయ జయ గాయక సార్వభౌమ అన్నాడు. గాయకుల్లో నువ్వే గొప్పవాడివి, ఎందుకనంటే తక్కిన వాళ్ళు గొప్పగా పాడినా, వాళ్ళు సంగీత విద్వాంసులైనా, వాళ్ళు తమ కోసం, ఇతరుల ఆనందం కోసం, డబ్బు కోసం పాడుతున్నారు. నువ్వు డబ్బు కోసం, డబ్బు కోసం కాకుండా స్వామి ఆనందం కోసం, మంగళకర కోసం గానం చేస్తాడో వాడు గాయక సార్వభౌముడు. ఎవడి కంఠం నుంచి హరినామ స్మరణతో కూడినటువంటి ఆ మధుర గేయ ధారలు వస్తాయో వాడు గాయక సార్వభౌముడు. తక్కిన వాడు గాయక సార్వభౌములు కారు, వాడు దుర్గాయక సార్వభౌముడు. ఓయే మాటలు నిలబెట్టుకోడు, అబద్ధాలు ఆడతాడు. ఏదో ఒక మాట ఇస్తాడు, ఆ మాట సత్యం నిలబెట్టుకోడు వాడు. మళ్ళీ మొహం తోడు. అటువంటి వాడిని అసలు సత్యవాక్ పరిపాలన దురంధరుడు అంటాం. ఇలా ఇతరులను అసత్య పరులను పొగిడేటటువంటి మనిషి ఉన్నాడే వాడు నీచుడు. అలా కాదు, నువ్వు నిరంతరము నీ రసనతో నీ నాలుగుతో హరి యొక్క గాథలే పాడతావు, హరి యొక్క ఆ కథలే పాటల రూపంలో ఆనందంగా కీర్తిస్తావు. తత్వం నువ్వు తెలిసిన వాడికి, పరమ పవిత్రుడవు నువ్వు. ఎప్పుడైనా సరే ఈనాటి వాళ్ళ అజ్ఞానంతో భగవంతుడి గురించి తెలుసుకోలేక సామాన్యమైన విషయాల వెంటబడి అది అవునా ఇది కాదా అని కొట్టుకుంటూ ఉంటే, కాదు కాదు ఇదే భగవంతుని దగ్గరికి చేర్చే మార్గము అని తులసి దళాల పవిత్రత్వాన్ని లోకానికి చాటిన వాడికి నువ్వు. నాకు ఇవాళ సమస్త పాపాలు తొలగించిన గురుమూర్తివి నువ్వు. అయ్యో, ఒక్క గడ్డి పరక కంటే హీనంగా శరీరాన్ని చూసి నాకు అర్పించడానికి తిరిగి అర్పించడానికి వచ్చావు. అటువంటి మహానుభావుడు నువ్వు. అంటే శరీరం మీద కూడా వ్యామోహం లేదు నీకు, ఎంత గొప్పవే. ఈ లోకంలో క్లైమాక్స్ శరీరం కంటే గొప్ప వ్యామోహకరమైన వస్తువు లేదే. అటువంటి శరీరాన్ని గడ్డి పరక కంటే హీనంగా తీసిపారేసావే. భగవదాజ్ఞ తప్ప మరొకటి ఎరగనటువంటి పుణ్యాత్ముడవే. సమస్త జంతువుల మీద బ్రహ్మరాక్షసుల మీద దయతలిచి వాళ్ళని రక్షించాలనుకుంటావు. నా మీద దయతలచకపోతే నాకు ఈ రూపం తిరిగి వస్తుందా? ముకుందుణ్ణి తప్ప మరొకటి కొలవని వాడు వినుకు. అటువంటి నీకు నమస్కారం అని రకరకాలుగా ప్రతిదించి ఎప్పుడు ఉపకారం పొందాక భగవంతుని భక్తులకి నమస్కారం చెయ్యాలి, చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. ఆ తర్వాత మహానుభవ, ఇంక నేను పునర్జన్మ లేకుండా చేసుకోవాలి, ఇప్పుడు నాకు నువ్వు వల్ల మార్గం తెలిసింది అని వెంటనే వెళ్ళిపోయాట. వెళ్ళిపోయి అతి పరమ పవిత్రమైనటువంటి కావేరీ యాత్రకి వెళ్ళాట. కావేరీ నదీ తీరంలో శ్రీరంగస్వామి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ రంగనాథుణ్ణి సేవించి అనునిత్యం కావేరిలో స్నానం చేయడం, ఆ నీళ్లు పట్టుకు రావడం, అద్భుతమైనటువంటి తులసి దళాలు పట్టుకొచ్చి స్వామికి సరాసరి లోపల మూర్తికి అర్పించి పూజ చేసేవాడు. ఆ నీళ్లు ఇచ్చాడు. ఇంకా పూర్వ వాసన పాత ఇంటికి ఎడదాం, ఎక్కడుందో ఏమిటో అనుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరదాం అనుకోలేదు బాబు. ఆ ఇల్లు అమ్మేసుకుందాం, ఎవరికన్నా రాసేద్దాం, ఇవేలే వ్యామోహం పోయింది ఆయన. ఉత్తమమైన స్థితికి వెళ్ళిపోయాడు. అందువల్ల అవన్నీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాట. ఇలాగా 20 సంవత్సరాల కాలం ఇంకా అతనికి ఆయువు మిగిలింది. చూసారా, అతను బ్రహ్మరాక్షసుడు అవ్వడానికి పూర్వం మిగిలిన 20 ఏళ్ళు ఆయుద్దాయి మళ్ళీ అనుభవించాడు. ఆ బ్రహ్మరాక్షసుడి కాలం అతనికి పరిగణలోకి రాలా. మళ్ళీ ఆ 20 ఏళ్ళు తులసి దళాలు మంగళగీతాలు ఇది హరినామస్మరణ. 20 ఏళ్ళు పూర్తయింది. ఒకరోజున తెల్లవారుజామున ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉండగా పైన నుంచి పెద్ద శబ్దం వచ్చిందట. ఏమిటది? కరుత్తు రెక్కల కాంతి ప్రసరించింది. ఆ రెక్కలు ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అంటున్నాయి. ఆ రెక్కల మధ్యలో ఒక దివ్య విమానం, అంటే రెక్కలతో కూడిన విమానం అన్నమాట అక్కడికి వచ్చింది. ఆ విమానం మధ్యలో ఇద్దరున్నారు. వాళ్ళ మధ్యలో ఒక ఆసనం ఉన్నది. ఎలా ఉన్నది? తగతగాయమానమే వెలుగుతుంటున్న సువర్ణ పీఠిక. ఆ సువర్ణం మధ్యలో మెత్తని పానుకు. అటువంటి విమానం వచ్చింది. ఈ ప్రజలు ఎవరి కోసం అయ్యిందని ఎవడికి వాడు, నాకైతే బాగుండు నాకైతే బాగుండు అనుకుంటాడు, ఎవడాసి వాడిది. ఇంతలో ఆ విమానంలో ఇద్దరు కిందకి దిగి రాన అయినా అన్నారట. వాళ్ళ పాదాలు నేల మీద అరడంలా నేలకు 6 అడుగులు ఎత్తులు ఉన్నారు. వారు రమ్మన్నారు. ఎవరికి వాడే రమ్మను గారే నన్నేమోనని పరిగెత్తుకెళ్ళారు. నేనుంటే నేను అలాగే పరిగెత్తేవాడి, ఎవడాసివాడిది కనుక. అప్పుడు మన వాడిని మిగతా వాళ్ళందరూ తొలగండి తొలగండి అని బరాబరులు చేసి వాళ్ళని పక్కకి తొలగించారు. ఈయనకి చెయ్యించారు. ఇంగ్లీష్లో అలాగే హ్యాండ్ ఇవ్వడం కాదు, చక్కగా చెయ్యోతని ఇచ్చారు. ఇచ్చి విమానం ఎక్కించుకున్నారట. ఆ చూస్తున్న జనులందరూ తెల్లబోయి, ఏమి పుణ్యం కథన ఈతడి ఫలితమందెనో అనుచు పలుక వెరచుచుండ వారిట్లు పలికి. ఏం పుణ్యం చేశాడబ్బా, ఇంతటి పుణ్యాత్ములు వచ్చారు, అచ్చం కృష్ణుళ్ళ ఉన్నారు వాళ్ళు, ఇతని కోసం విమానం తెచ్చారు, అని అనుకుంటూ అడుగుదాం అనుకుని మొహమాటం కొంచెం భయం వేస్తుంది. అడిగితే వాళ్ళు ఏమైనా కొడతారేమో లేరు. ఇలా మొహమాట పడుతూ ఉంటే వాళ్ళే అన్నారట, నాయనలారా శ్రీమన్నారాయణ ఆలయంలో భగవంతుని యొక్క పరమ పవిత్రమైన కీర్తనలు పాడినవాడు బ్రాహ్మీ ముహూర్తంలో తులసిదళాలు స్వామికి సమర్పించిన వాడు, అది కూడా పరమ భక్తి శ్రద్ధలతో చేయాలి, ఏదో ఇచ్చాను లేని కాదు, ఇక్కడ డామని పారేసుకోవడం కాదు, అలా శ్రద్ధాశక్తులతో అర్పించిన వారి కోసం మేము వస్తాం, ఇతన్ని తీసుకెడుతున్నాం, మేము వైకుంఠవాసులం, శ్రీకృష్ణ అంశ కలిగిన వాళ్ళం అని అతన్ని తీసుకెళ్లారు. అక్కడ అతను ఆయువు తీరేంత వరకు, ఆయువు అంటే బ్రహ్మాయు పర్యంతం అక్కడ ఉన్నట్ట, తదనంతరం భూలోకానికి వచ్చాడు. ఆ తదనంతరం చక్రవర్తి అయ్యాడు, మరెన్నో భోగాలు అనుభవించాడు, ఆ జన్మలో కూడా భగవంతుడిని గానం చేశాడు, చివరికి ఆ భగవంతుని యొక్క సాహిత్యం పొందాడు. ఇది పరమ పవిత్రమైనటువంటి తులసిదళముల యొక్క మహిమ, భగవంతుని యొక్క కీర్తన మహిమ. నాయన విన్నావు కదా, నీవు కూడా వీలున్నంత వరకు అలాంటి పనులు చెయ్యి. అలాగే కృతేన దీపం యోదత్యా శంకరాయాత విష్ణవే సముక్తః సర్వపాపేభ్యః గంగా స్నాన ఫలం లభేత్. ఎవడైనా శివాలయంలో కాని శంకరస్య అథవా విష్ణోహో, విష్ణువు దగ్గర కాని శివుడి దగ్గర కాని ఆలయంలో కృతయుక్తం నెయ్యితో కూడిన దీపం, అంటే ఆవునేది దీపం, లేదా తిల తైలాన్వితం దీపం, నువ్వుల నూనెతో తెచ్చినటువంటి దీపం, ఈ రెండు దీపాలు వెలిగించినట్టయితే ఆలయంలో ఏం చేయాలన్నమాట, అయితే నువ్వుల నూనె లేదా ఆవునేతి నూనె, వీటితో మాత్రమే దీపారాధన చెయ్యాలి. అంతేగాని వేరుశనగ నూనె, కొబ్బరి నూనె శివాలయం విష్ణు ఆలయంలో ఈ రెండు నిషిద్ధమట. వీటిలో మిగతా నూనె ఇందాక మనం చెప్పినటువంటి ఆ నువ్వుల నూనె కొంచెం కలిపితే ఇంకప్పుడు నిషిద్ధం కాదు, ఎంతో కొంత అది కలవాలి, లేదా ఆవు నెయ్యి కలవాలి, కలిస్తే ఇంకప్పుడు ఆ దోషాలని కొట్టుకుపోతాయి. వీటితో కనుక స్వామికి దీపారాధన చేస్తే అది విష్ణు ఆలయం అవ్వచ్చు శివాలయం అవ్వచ్చు. అటువంటి వాడు పరమ పవిత్రుడై గంగా స్నాన ఫలితం పొందాడు, దీపారాధన వల్లే గంగా స్నాన ఫలితం వస్తుంది. ఇక అవిసె నూనె ఉన్నది, అవిసె నూనె గనక వెలిగిస్తే అదిగో వాడికి కూడా ఆనాటి వరకు చేసిన పాపాలు తొలగుతాయి. పొద్దుతిరుగుడు పువ్వుల నూనెతో చేసినట్టయితే ముగ్గురు బ్రాహ్మణోత్తములకి ఏకకాలంలో భోజనం పెట్టిన ఫలితం లభిస్తుంది. తర్వాత సర్వపాప వినిర్ముక్త సర్వైశ్వర్య సమన్విత, విష్ణువు యొక్క ఆలయంలో కాని శివాలయంలో కాని కార్తీక మాసం అంతా ధ్వజస్తంభ ప్రాంగణంలో, ధ్వజస్తంభం దగ్గర మాత్రమే దీపారాధన చేయాలట కార్తీక మాసం. విఘ్నేశ్వరుడి దగ్గర లేకపోతే నంది పాదాల దగ్గర ఆయన మీద పెట్టాడు, కొంతమంది పెట్టాడు, దీపం వెలిగింది దొరికాడు తేలిగ్గా, నంది గారి మీద పెట్టేస్తున్నారు ఎవరు దొరకండి. అవి కాకుండా ధ్వజస్తంభం దగ్గరే మాత్రమే వెలిగించాలి కార్తీక మాసంలో. అలా వెలిగిస్తే అటువంటి వాడు ఉన్నాడే ఆనాటి పాపాలు తొలగించుకొని ఐశ్వర్యవంతుడు అవుతాడు, సర్వైశ్వర్య సమన్విత వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అక్కడితో ఆగడట, ఇంకా ఏమవుతాడట, త్రిసప్త పురుషాన్విత తత్త సారోక్యమాప్నోతి. మూడు తరాలు అంటే దాన్ని ఏమంటారంటే మూడేళ్ళు 21 మంది పురుషులు అన్నమాట, ఇటు అటు కూడా కలిపి వీళ్ళు కూడా తరిస్తారు. వీళ్ళందరూ కూడా సారోక్యం అంటే ఎప్పుడు శివుడో విష్ణువునో చూసే భాగ్యం పొందుతారు ఆ లోకానికి వెళ్ళి. ఇదంతా చాలా గొప్పదన్నమాట. ఇక కొన్ని పాపాలు ఉన్నాయి, అంత తేలిగ్గా తొలగించుకోవడం కష్టం. అటువంటి పాపాలు వాటికి ప్రాయశ్చిత్తాలు కృప్తంగా చెబుతున్నా విను. పురోణ స్వర్ణధాన్యన శుద్ధో భవతి భూపతే అన్నతోయ సమందానన్న భూతన్న భవిష్యతి. ఈ చంటి పిల్లలు చంపేసుకునేవాడు ఉంటాడు, అంటే కడుపులో ఉండే పిల్లల్ని చంపేవాడని భ్రూణహత్య చేసేవాడు అంటారు. సాధారణంగా అబార్షన్లు ఎక్కువైపోతూ ఉంటాయి ఈ కలియుగంలో. తర్వాత 6 నెలల లోపు పిల్లవాడిని చంపిన వాడు కూడా భ్రూణహత్య అంటారు.
ఏడాది పిల్లవాడైతే శిశు హత్య. అంచేత ఈ 6 నెలల లోపు ఉండేవాడు కడుపులోనేమో 4-5 నెలల వరకు ఉండేటటువంటి పిల్లల్ని కూడా చంపడానికి అది న్యాయం కాదు, అయినా చంపేటటువంటి దుర్మార్గులు ఉంటారు. అటువంటి వాడు భ్రూణ హత్య చేసిన వాడు. వాడు దేనివల్ల భ్రూణ స్వర్ణదానేన శుద్ధో భవతి, బంగారం దానం చేయటం వల్ల మాత్రం వాడు శుద్ధి పొందుతాడు. ఇక వరస పెట్టి ఎన్నో భ్రూణ హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రాయశ్చిత్త ఒకటే, అన్న తోయ సమందానం నభూతన్న భవిష్యత్. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో సాటి లేని గొప్ప దానం అన్నము నీరు. అటువంటి అన్నము నీరు శాశ్వతంగా కల్పించాలి ఎవరో ఒకరికి. అటువంటి వాళ్ళకి శాశ్వతంగా, బాబు నీ జీవితాంతం నువ్వు బతకడానికి కావలసినటువంటి అన్నం తినడానికి కావలసినటువంటి ధనం నీకు ఇస్తున్నాను అని సమర్పించుకుంటే తప్ప అనేక భ్రూణ హత్యలు చేసిన వాడి పాపం తొలగదు. ఎందుకంటే అన్నద ప్రాణద ప్రోక్త ప్రాణదశ్చాపి సర్వత, అన్నం వల్ల ప్రాణి పుట్టాడు. అన్నాద్ భవంతి భూత అని మనకి భగవద్గీత చెప్పింది ఇదే సారాంశం. అన్నం వల్లే జీవి పుట్టాడట. ప్రాణులు బతకాలంటే అన్నం వల్లే బతుకుతారు. అంచేత ప్రాణస్వరూపం అన్నం. అంటే అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నం వల్ల ఈ ప్రాణులు పుడుతున్నారు, జీవిస్తున్నారు. మరి ఈ అన్నం పర్జన్యాద్ అన్న సంభవ, మేఘాలు వర్షించడం వల్ల అన్నం వస్తోంది, అన్నం పుడుతోంది. మరి పర్జన్యం ఎలా వస్తుంది? యజ్ఞాత్ భవతి పర్జన్య, యజ్ఞం గనక చేస్తే ఆ యజ్ఞాత్ యజ్ఞము వలన పర్జన్య మేఘం వస్తుంది అనమాట. యజ్ఞాలు చేయకపోతే అక్కడ మేఘాలు ఉండవు, వర్షం ఉండదు. అందుకే కలియుగంలో సక్రమంగా వర్షాలు లేవుతుంది, మీకు అంత భయంకర వాతావరణం. ఎక్కడ యజ్ఞాలు తగ్గిపోయాయి, ఈ యజ్ఞం తప్ప ఇంకే యజ్ఞం లేదు. యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞం అంటే కర్మ వల్ల పుట్టింది. సత్కర్మాచరణం యజ్ఞం. అన్ని యజ్ఞాలు చేయకపోవచ్చుట. ఈ పురాణాలు చెప్పడం, పారాయణ చేయడం, రేపు చేయబోయే భారత పారాయణ, ఇవి సత్కర్మాచరణలు. అందుకని నాయనలరా కలియుగంలో పూర్వంలో యజ్ఞాలు చేయలేకపోవచ్చు, కానీ యజ్ఞ కర్మ సముద్భవ అని మనకు ఒక మంచి మార్గం కూడా చూపించాడు. పరమ పవిత్రమైన సత్కర్మలు కూడా యజ్ఞాలే, ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ మాత్రమైనా తింటున్నాం, లేకపోతే ఇవన్నీ ఏనాడు ఎగిరిపో. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైన ప్రాణుల్ని పుట్టించేటటువంటి అన్నం శాశ్వతంగా కల్పిస్తే ఈ ప్రాణుల్ని చంపిన భ్రూణహత్య చేసిన పాపాలు తొలగుతాయి. సర్వదాన ఫలం యస్మాద్ అన్నదశ నృపోత్తమ. ఓ 50,000 50,000 డిపాజిట్ చేసి ఈ వడ్డీ తినరా అయినా నువ్వు శాశ్వతంగా ఒకటి గంట కట్టేస్తే ఈ సర్వదాన ఫలితము ఈ అన్నదానంలో ఉన్నాయి కనుక ఈ అన్నదానం వల్ల వాడు శాశ్వతమైనటువంటి కైవల్యం పొందుతాడు. ఆ భార్యాభర్తలిద్దరు, ఆ పాపం చేసిన భార్య ఒక్కతికే కాదు, భార్యాభర్తలిద్దరు సమానమట. భ్రూణ హత్యలు తెలిసి కాని తెలియక కాని భార్య చేసినా భర్తకి పాటు ఉంటుంది, భర్త చేసినా భార్యకు ఉంటుంది. ఆ ఇద్దరు మాత్రం ఈ భ్రూణ హత్యలు చచ్చినట్టు అనుభవించక తీరాలట, ఇద్దరు తెలిసగా అనుభవించవలసింది. అందువల్ల ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేయవలసింది. ఇక ఇలా శాశ్వతంగా అన్నదానం కల్పించిన వాడు ఏమవుతాడు తెలుసా? అన్నదో బ్రహ్మ సదనం యాతి వంశ అయుధాన్విత. శాశ్వత అన్నదానం చేసిన ఇటువంటి పుణ్యాత్ములు బ్రహ్మలోకానికి వెడతారు. తామొక్కరే కాదు, తమతో పాటు తమ వంశం వాళ్ళని తీసుకెడతారు, తమ తరం వాళ్ళని. ఎంతకాలం ఉంటారు అక్కడ? అయుతం 10,000 దేవ సంవత్సరాలు, అంటే మామూలు మానవ సంవత్సరాలు కాదు, 10,000 దివ్య సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఉంటారు. అయుతము అంటే 10,000. సతస్య పునరావర్తి నతస్య పునరావృత్తి ఇది శాస్త్రేషు నిశ్చితం. ఈ 72వ శ్లోకంలో 96వ పేజీలో ఏమని చెప్పారు? 13వ అధ్యాయంలో అసలు వాడికి పునరావృత్తి లేదటండి, భూలోకంలో మాత్రం పుట్టేవాడు. అలా శాశ్వత అన్నదానం కల్పించిన వాడు మళ్ళీ కల్పం వచ్చినప్పుడు పుడతాడు కదా, పుట్టేటప్పుడు భూమి మీద పుట్టకుండా స్వర్గంలో పుడతాడట, అది రహస్యం. మానవ జన్మ మాత్రం అతడు వాడు. అందుకని నా తస్య పునరావృత్తి, వాడికి పునరావృత్తి లేదు. సత్యస్తుష్టికరం వ్యయం. బ్రహ్మదేవుడు భగవంతుడు వెంటనే సంతోషిస్తాడు దీనివల్ల. ఈ విషయం
ఒక్క శాస్త్రం కాదు, ఒక్క పురాణం కాదు, శాస్త్రేషు నిశ్చితం, అన్ని శాస్త్రాలలో ఉంది ఆ విషయం. ఇక అన్నదానంతో సమానమైనటువంటిది జలదానం యథోధికం, కొంచెం ఎక్కువే కానీ తక్కువ కాదు, అటువంటి జలం కూడా అన్నదానంతో సమానమైనది. ఇక మూడవది భూమి, భూమి కూడా అన్నదానం జలదానాలతో సమానం. ఎందుకంటే భూమౌ వసతి అన్నాని, భూమిలోనే అన్నాలు పుడుతున్నాయి, భూమిలోంచే మొక్కలు పుడుతున్నాయి, భూమిలోనే పైరు పుడుతుంది, భూమిలోనే భగవంతుడి ఆలయం ఉన్నది, భూమి మీదే నిజమైన గంగ, ఆకాశ గంగలో స్నానార్హత లేదు, భూమి మీద పడిన గంగలోనే స్నానం చేయాలి. కాబట్టి భూమి కూడా అన్న గంగా జలాది దానాల కంటే ఎక్కువే కాని తక్కువ కాదు. అందువల్ల అటువంటి భూమిని ఒక్క కణము కాని గజము కాని ఎంతో కొంత దానం చేసిన వాడు ఉన్నాడే, తస్య విష్ణు ప్రసన్నాత్మ సర్వాన్ కామాన్ ప్రయచ్చింది, అటువంటి వాడిని విష్ణువు సంతోషంగా దగ్గరికి చేరదీస్తాడు, వాడు సమస్త పాపాలు తొలగించుకుంటాడు, వాడు బ్రహ్మానంద భరితుడవుతాడు, వాడికి కూడా పునరావృత్తి ఉండదు. తత తస్య ప్రసన్నో దేవేశః సలోకం సంప్రయచ్చతి, అటువంటి వాడిగా దేవేశ్వరుడైన భగవంతుడు ప్రీతిపత్రుడై సలోకం తన లోకానికి తీసుకెడతాడట. యో దదాతి మహీపాల నివాసం బ్రాహ్మణాయ వై, ఓ పండితోత్తముడైన బ్రాహ్మణుడిని పిలిచి నీకు గృహదానం చేస్తున్నాను అని నివాసం బ్రాహ్మణాయ వై, ఒక ఇల్లు గనక దానం చేసినట్టయితే తస్య ప్రసన్నో దేవేశః సాయుధ్యం సంప్రయచ్చతి, విష్ణు అతని ఎడల ప్రీతుడై సాయుధ్యం ఇస్తాడు, అంటే నిత్యం తన దగ్గర అట్టే పెట్టుకుని తనలో కలుపుకుంటాడు వాడు. ఇక ఇందులో వరుసగా మూడు శ్లోకాలలో గోదాన ఫలితం చెబుతున్నాడు. బ్రాహ్మణాయ బ్రహ్మ విధే యోదద్యాత్ గాం పయస్సిని సయాతి బ్రహ్మ సదనం అన్యేషామతి దుర్లభం అన్యేభ్య ప్రతిగృహ్య అపి యోదద్యాత్ గాం పయస్సిని సయేవ రుద్రో భూపాలం సర్వ పాప వివర్జిత తస్య పుణ్యఫలం వక్తుం నారహం శక్తోస్మి పండిత కపిలాం వేద విదుషే యో దదాతి పయస్సిని. ఆయన ఒక జ్ఞానం కలిగినటువంటి పండితుడైన బ్రాహ్మణుడిని పిలిచి గాం ఆవుని, ఆవుని కూడా వట్టిపోయిన ఆవుని కాదు, పయస్సిని పాలతో పొదుగు సమృద్ధిగా ఉన్న మంచి ఆవుని ఇవ్వాలి, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటుంది, రేపొద్దున వదిలించుకోవడానికి పావలా పెట్టుకుని వీడి చేతులు పెడితే వీడు తీసుకెడుతుంటే వచ్చింది అనుకుంటుంది మహాపాపం. అంటే కొంచెం బలంగా ఉండి ఆవులు మాత్రం నాకు మళ్ళీ ఉండకుండా కొంచెం సత్యనారాయణలో స్ట్రాంగ్గా ఉండాలి, అంచేత అలాంటి ఆవుని దానం చేయాలి. తర్వాత అది అటువంటి వాడు సయాతి బ్రహ్మ సదనం, బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ఆవు దానం చేయడానికి డబ్బు లేకపోతే బాబు ఒక ఆవుని దానం ఇవ్వండి అని ఇతరుల దగ్గరికి వెళ్ళి అడుక్కునైన దేశం అంతా ఏదో రక్క ఆవును సంపాదించి ఉష్టెత్తైన దానం చేస్తాడే, అన్యేభ్య ప్రతిగృహ్యాతి అనమాట, ఇతరుల దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చి దానం చేసేవాడు ఉంటాడే, వాడికి వీడికంటే ఎక్కువ పుణ్యం అంటే డబ్బు లేకపోయినా అడుక్కు తెచ్చాడుగా మరి, అంటే లేకుండా ఇదే బాగుందని కాదు, అడిగినా ఈ కలియుగంలో ఇచ్చేవాడు ఎవడు లేడు, పుచ్చుకునేవాడే తప్ప. అంచేత ఆయన చెప్పాడు అది కూడా ఒక భాగం, లేని వాడికి ఇలా అడిగి తెచ్చే అధికారం ఉన్నది, అడిగి తెచ్చే దానం చేస్తే తస్య పుణ్య ఫలం వక్తుం నాహం శక్తోస్మి పండిత, వాడికి వచ్చే పుణ్య ఫలితాన్ని వర్ణించడానికి యమధర్మరాజునైన నేను చాలను, నా వల్ల కాదన్నాడే. ఎంత వాడ నడదండి, యముడి కంటే ఈ ఫలితం చెప్పగలిగేవాడు ఎవడుంటాడు? ఆయన ఏమంటాడు, తస్య పుణ్యఫలం వాడికి వచ్చే పుణ్యఫలం వక్తుం చెప్పడానికి నహం నాహం శక్తోస్మి నేను అర్హుడను కాను, నేను చెప్పలేనన్నాడు నా వల్ల కాదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్. ఇంకా కపిలం, ఈ ఆవుల్లో కూడా నల్లని ఆవుని కపిల అంటారు, గోవులలో కపిల వరిష్టము అని ఋగ్వేదం చెబుతోంది, భారతం చెబుతోంది, పురాణాలు అన్ని చెబుతున్నాయి, అందుకని కపిల గోవు నల్లని ఆవు గొప్పది. అది గనక పయస్సిని పాలిచ్చేది. మళ్ళీ అక్కడ కూడా పయస్సిని అంటే పాలిచ్చేది అన్నమాట, చక్కగా పాలిచ్చేది అని తేవాలి. తెచ్చి వేద విదుషే మంచి పండితుడు జ్ఞానం కలిగిన వాడికి ఇస్తే వాడు ఏమవుతాడు, సయేవ రుద్ర సాక్షాత్తు శివుడు అయిపోతాడు, వాడు శివుడు ఐక్యమైపోతాడు. లేదా గోలోకంలో సునందుడని ఉన్నాడు, వాడి స్వరూపం పొందుతాడు. అందులో ఏం సందేహం లేదు, సర్వ పాప వివర్జిత, వాడు సమస్త పాపాల నుంచి విముక్తి పొందాడు. ఇక్కడ శ్లోకంలో చెప్పాడు ఏమంటే, అడుక్కున్నా ఎవడు గోవెవడు, అందులో కపిలు గోవి ఎవడిస్తాడు బాబు నాకు, అసలు దొరకడమే కష్టం కదా. మరి సామాన్యుడి నేను అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేను. ఆనాడు వాడు దానం చేద్దామంటే ఒక 1000 రూపాయలు మాత్రం ఆవు ఉందనుకుందాం, 1000 రూపాయలు పెట్టి ఆవును కొనలేని స్థితిలో ఉన్నాను నేనని బాధపడితే, నాయన అలా ఇవ్వలేని వాడికట త్రిభాగం ఆవు ఆనాటి ఖరీదులు 1999లో ఇస్తే 99 నాటి రేటు, 2001లో ఇస్తే 2001 నాటి రేటు ప్రకారం అది ఎంత ఉంటే అందులో 1/3 డబ్బు బ్రాహ్మడి చేతిలో పెట్టి గోవు యొక్క తోకని చేతిలో పెట్టి ఆ చేతి మీద నీళ్లు పోసి గోవుని ఇస్తున్నాను కానీ గోవుని దానం చేసి కొనలేరు గనక ఆ గోవు ఖరీదు బదులుగా 1/3 ఇస్తున్నాను స్వీకరించు అన్నవాడు కూడా యస్తస్య పుణ్యం సంఖ్యాతం గోదాన ఫలితమే పొందుతాడు. ఇది సామాన్యునికి భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి పండితోత్తమా ఇదైనా వీలుంటే చెయ్యవచ్చు. తస్య పుణ్యఫలం రాజన్ శృణువక్ష్యామి తత్వత. అటువంటి వాడు ఆ డబ్బు లేని వాడు 1/3 ఇచ్చినా సరే వాడికి వచ్చే పుణ్యఫలం చెబుతున్నాను విను. ఏకత క్రతవ సర్వే సమగ్ర వరదక్షిణ. ఒక్క వ్యక్తి అశ్వమేధ యాగం మొత్తం పురోహితులందరినీ భరించి డబ్బంతా దక్షిణ ఇచ్చి తానొక్కడే భరించి చేసేవాడు ఉంటాడే అది ఎవడో చేయలేడు కలియుగంలో. అంత ఒక్కడు చేస్తే కనుక వచ్చే ఫలితం ఈ ఒక్క వ్యక్తికి కేవలం 300-400 ఆ ఆవు యొక్క ఖరీదులో 1/3 ఇచ్చిన వాడు పొందగలుగుతున్నాడు. ఎందుకంటే వాడికి ఆ లోపల ఇచ్చే ఉన్నది, అంత ధనం భరించగలిగే శక్తి లేదు, కుటుంబ పోషణ ఇంకా ఉంది కనుక వాడికి, వాడు కూడా అంతటి ఫలితం పొందుతాడు. ఇక హేమదో విష్ణు భవనం ప్రయాతి సకులాన్విత. హేమం బంగారం దానం ఇచ్చినవాడు విష్ణు భవనం పొందుతాడు. కన్యాదానం చేసేవాడు ఉంటాడు, ఆ కన్యాదానాన్ని చక్కగా అలంకరించి మంచి కన్యని మంచి వరుడికి ఇవ్వాలి. ఏదో దొరికాడు కదా దిక్కుమాల వరుడు అని వాడికి చేసేయకూడదు, వరుడి వెనక ముందు చూసుకుని ఇమ్మన్నారు. పనికి మాలినటువంటి వాడికి వ్యసన పురుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసిన వాడు పాపాత్ముడు. అటువంటి కొడుకు యొక్క వ్యసనాలు చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కష్టాలు అనిపిస్తారు. అందువల్ల పూర్వం నియమం ఏంటంటే మా అబ్బాయికి కొంచెం పుచ్చుకుని అలవాటు ఉందండి, మీ ఇష్టం అయితే పిల్లనివ్వండి, లేదా మా అబ్బాయి కంచుకాడ చుప్ 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 అని చుట్ట కాలుస్తాడండి, మీకు వీలుంటే ఇవ్వండి అని చెప్పేసేవారండి ఎక్కువ మంది. మరి ఏమండి మేము చెప్పడం ఎలాగండి, చూస్తూ చూస్తూ మా అబ్బాయి వ్యసన పురుడు అంటే ఎలా కుదురుతుంది యుగంలో. అందుకని వాడికి ఏం చెప్పారంటే, నాయన కార్తిక్యాం పౌర్ణిమాసాయాం, కార్తీక మాసంలో కాని పౌర్ణమి నాడు, కార్తీక మాసంలో పౌర్ణమి నాడు, లేదా ఆషాఢ్యాం వాపి భూపతి, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమ నాడు కాని గోవు యొక్క కొమ్ములకి తగిలించి కించిత్తు బంగారం ఎంతో కొంత సువర్ణం మా పిల్లవాడి దుర్వ్యసనాలు దాచి పెళ్లి చేశాం, ఆ పాపం తొలగడానికి గోవుకి తగిలించి మీకు ఇస్తున్నాం, ఈ సువర్ణం సేకరించండి అని ఒక ఉత్తములకి దానం చేసి ఆ పాపం తొలగించుకోవచ్చు. అందువల్ల కన్యాదానం ఎంత ఫలితమో మోసం చేసి కన్యను ఇంట్లోకి తెచ్చుకున్నవాడు అటు పాపం పొందుతున్నాడు కనుక తప ఫలితం తొలగడానికి ఇది మార్గము సుమ. ఇక భగవంతునికి సమర్పణగా గంధం పుష్పాలు ఫలాలు ఇచ్చేవాడున్నాడే వీడు కూడా మాధవునికి ప్రీతిపాత్రుడవుతాడు. దానములలో గొప్ప దానాలుడికి చెబుతున్నాను, ఇవి మూడు కూడా ఉత్తమోత్తమైనవి విను. విద్యాదానం మహీదానం గోదానం చ ఉత్తమోత్తమం నరకాదుద్ధరే దేవ జపవాహన దేహనాథు. వరసగా మూడు దానాలు చెప్పాడు, ఇవి ఉత్తమ ఉత్తమ దానాలు. విద్యాదానం, విద్యాదానం చాలా గొప్పది. మహీదానం భూమిని దానం చేయడం గొప్పది. గోదానం ఆవుని దానం చేయడం. విద్య భూమి గోవు ఇవి ఉత్తమ ఉత్తమం. నరకాత్ ఉద్ధరత్యేవ, నరకం నుంచి ఉద్ధరిస్తాయి. ఆ దానం చేసే ముందు జపం చేసి హరినామస్మరణం చేసి ఇస్తే ఇక వాడి ఫలితాన్ని వర్ణించలేము. ఇక శాలగ్రామ శిలాదానం మహాదానం ప్రకీర్తితం. శాలగ్రామం విష్ణుస్వరూపం, అది అత్యద్భుతమైన దానంగా చెప్పారు. ఆ దానం గొప్పదిగా చెప్పబడుతుంది. ఆ దానం సాక్షాత్తు విష్ణువు యొక్క ప్రతిభతో సమానం. ఇక యత్తత్వా మోక్షమాప్నోతి లింగదానంతథా స్మృతం, వెండితోటి శివలింగాన్ని తయారు చేసి పానమట్టంతో కూడిన శివలింగం తయారు చేసి ఆ లింగాన్ని దానం చేస్తే వాడు మోక్షం పొంది తీరతాడు. అత్యద్భుతం అది. బ్రహ్మాండ కోటిదానేన యఫలం లభతే నరః, ఈ భువన బ్రహ్మాండాలన్నీ దానం చేస్తే వచ్చే ఫలితం ఎవడన్నా భువన బ్రహ్మాండం దానం చేయగలడేంటి? ఎవడి వల్ల కాదు, ఆ ఫలితం ఆ వెండితో తయారు చేసిన లింగదానం వల్ల వస్తుంది. వెండితో లింగం అంటే ఆ బలంగా ఏదో పూరి వింత పోదంత పట్టుకొచ్చి ఇదే లింగం అనుకోండి, ఇదే సమస్తం అనుకోండి. ఒక ఆవిడ భోజనం పెట్టింది, నాయన పాయసం చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను, అరటికాయ కూర వండుదాం అనుకున్నాను వండలేకపోయాను, పప్పు వేద్దాం అనుకున్నాను వండలేకపోయాను, చివరికి కారం మెతుకులు మిగిలేవి, ఇదే కూర అనుకో, ఇదే పప్పు అనుకో, ఇదే నెయ్యి అనుకో, ఇదే పాయసం అనుకో తినంది. వాడి గొడ్డు మండింది. వెళ్ళేటప్పుడు ఆవిడకి డబ్బు కట్టాలి, ఆ పూటగొళ్ళు ఆవిడికి ఒక పైసా చేతిలో పెట్టి నీ మొహం తగలయ్యా, ఇదే రూపాయి అనుకో, ఇదే పెట్టడం కూడా అనుకో, నీ శ్రాద్ధ వరకు అని తిట్టిపోయాడు వాడు. పాపం వచ్చి వెనకటి అవడం అలాగా శాస్త్రం ఇచ్చా ఏమని చెప్పాడంటే గురి గింద గింద పోసంత పట్టుకొచ్చి ఇదే లింగం అనుకోండి, ఇదే పానమట్టం అనుకోండి, ఇదే తీరుకోండి ఆ తల్పం అనుకోండి, అదే పాము అనుకోండి, ఇదే సమస్తం అనుకోండి అంటే ఆయన కూడా ఏం చేస్తాడంటే ఇదే సమస్తం అనుకో అంటాడు. ఏదో ఇచ్చి లింగం అంటే దానికి ఒక ప్రమాణం చెప్పాడు. ఆ లింగాకారం పొటల వేలంత ఉండాలి, పానమట్టం దానికి అర్ధభాగం పొడవు ఉండాలి, చుట్టూతా పుదిమట్టంగా పానమట్టం తయారు చేయబడి ఉండాలి. అంచేత మూడు తులములకు తక్కువ వెండి అయితే అది లింగదానంగా భావింపబడదు. చెయ్యలేకపోతే మానేయమన్నాడు, దానికి ఏం మొహమాటం ఏం లేదట. అంచేత వీడు చెప్పిన రీత్యా మూడు తులములు వెండికి తక్కువ అయినటువంటి శివలింగం లింగం కాదు, అది భంగదానం అవుతుంది. అటువంటి వాడికి పుణ్యం వస్తుంది, ఎప్పుడు దోషమేం రాదు, కానీ పరిపూర్ణంగా ఈ లింగదానం వల్ల వచ్చే బ్రహ్మాండ కోటి దాన ఫలితం మాత్రం రాదు. ఎందుకంటే శాస్త్రం కటువుగా చెబుతుంది, కటువైనా సరే అన్నీ వినవలసిందే. పుణ్యం పాపం సమానంగా వినడం, ఆఖరిని విన్న ఫలితం పొందుదాం మనం. అందరం చేయగలమా? అందరం ఇవన్నీ చెప్పినట్టు పాటించగలమా? ఈ ప్రకారంగా నడుచుకుంటే ఈ భూమిలో ఎందుకు ఉంటుంది? మన అందరం గొప్పవాళ్ళమే కాబట్టి నిన్నా కనీసం ధరించాలి ఎంతో కొంత. యో దదాతి నరో దానం గృహేషు మహతాం ప్రభో గంగా స్నాన ఫలం తస్య నిశ్చితం ప్రభజాయతే. రత్నాన్విత సువర్ణస్య ప్రదానేన నృపోత్తమ. ఈ లింగమే ఎంతో కొంత శక్తి ప్రకారంగా బంగారం, దానికి మాత్రం నియమం చెప్పలా, సువర్ణంతో గనక లింగం తయారు చేసి దానం చేస్తే అటువంటి వాడు మహత్తరమైన గంగా స్నాన ఫలితం నిరంతరం చేసిన పుణ్యం పొందుతాడు. ఇక వాడున్నాడే నిశ్చింతగా శాశ్వతంగా కైలాస శిఖర వాసారూఢుడై ఉంటాడు వాడు. భుక్తి ముక్తి మవాప్నోతి, వాడు భుక్తి ముక్తి పొందుతాడు. చూచారు, వింటనగానే మూడు తులాలు చెప్పాడు. బంగారానికి ప్రజల యొక్క శక్తిని బట్టి చేయమన్నాడు, దానికి నియమం చెప్పలేదు. అంత అత్యద్భుతమైనది అది, అది చేసుకున్నవాడికి ఆ ఫలితం. ఇక హరిపాదార్చన రతాహ ప్రయాంతి సదనం హరే, నిరంతరం హరికథలు చెప్పేవాడు అంటే ఈ విష్ణువుకి సంబంధించిన కథలు, శివుడికి సంబంధించిన కథలు చెప్పేవాడు. తర్వాత హరి నామస్మరణం చేసి పాటలు పాడేవాడు. ఇటువంటి వాళ్ళు ఉన్నారే విష్ణులోకానికి వెడతారు. ఎందుకంటే ఇవి వినడం వల్ల మనకి చాలా లాభం ఉన్నదట. తెలుసు తెలియకో మనకులో ఉండే అహంకారాలు తగ్గిపోతాయి. మనకి నిరంతరం ఇవి వినడం వల్ల జ్ఞానం కలుగుతుంది, ఒకప్పుడు ఉండే కోపతాపాలు తొలగిపోతాయి. అందుకని ఏమన్నాడట, ఈ నిరంతరం ఈ కథలు విన్నవాడు మహాఫలితం పొందుతాడు. సత్సంగా ఫలాదాన నిరత సత్కర్మసు సదోత్యత, పురాణం వినడం వల్ల సత్సంగం దొరుకుతుంది. సత్సంగం వల్ల మనుష్యులతో ఎలా వ్యవహరించాలనే దాంట్లో మార్పు వస్తుంది. సత్కర్మాచరణే చేస్తాడు వీడిలో భక్తి జ్ఞానము వైరాగ్యము క్రమేపి ఎంతో కొంత ఉదయిస్తాయి. పూర్వం ఉన్నీ పాపాలు చేయలేని చూడండి, మనం వింటూ మనలో మార్పు మనకు తెలియకుండా వస్తుంది.
కాబట్టి అటువంటి మార్పులకు మూల కారణమైన ఈ పురాణము పఠించడం శ్రవణం చేయడం ఉన్నదే, ఇవి తప్పనిసరిగా హరిలోకానికి తీసుకువెడతాయి. వాడు మంగళప్రదమైన వైకుంఠం పొందుతాడు. ఇక జితేంద్రియాః చితాహారాః గోషు క్షాంతా సుశీలినః. ఇంద్రియ నిగ్రహం, నిద్ర ఆహారాదుల ఎడల నిగ్రహం కలిగిన వాడు, ఆహారం ఇష్టం వచ్చినట్టు తినడం మరి కొంత తగ్గించుకునేవాడు. ఎంతో పూర్వం ఏదో 70-80 గారెలు తినేవాడు, ఏదో 25 గారెలు ఎదిగితే వాడు చితాహారుడు అన్నమాట. ఆవులను మొదలైన ప్రాణులను శాంతితో ఓర్పుతో కొట్టకుండా తిట్టకుండా జాగ్రత్తగా చూసేవాడు. తర్వాత మంచి ప్రవర్తన కలిగిన వాడు, పండితులను పొరపాటున బ్రాహ్మణేషు క్షమాశీల, క్షమతో ఉండాలట. వాళ్ళని అనవసరంగా నిందితుడు చాటుగా వీళ్ళ పత్తాగిరి గారి దిక్కు వాళ్ళు అలా ఉంటూ ఉంటారు కొంతమంది. అలాంటి లక్షణం లేకుండా ఉండేవాడు. ప్రయాంతి భవనం హరే, వీళ్ళంతా హరిలోకానికి వెళ్ళి తీరతారు. అగ్ని శుశ్రూషవశ్చైవ గురు శుశ్రూషకాస్తత. గురు శుశ్రూష, పాదాలు ఒత్తడం కాని నమస్కరించడం కాని ఆయన చెప్పిన పనులు చేయడం కాని ఈ చేసేవాడు వైకుంఠానికి వెడతారు. నిత్యం ఇంట్లో అగ్నిహోత్రం వెలిగించి అగ్నిహోత్రానికి నమస్కారం చేసి పూజించి భక్తి శ్రద్ధలతో చేయాలి. ఏదో చేసామంటే చేసామని కాకుండా వీరు కూడా వైకుంఠలోకానికి వెడతారు. పతి శుశ్రూషణ రతః, ఏమైనా సరే భర్తను అనుసరించాలి అనుకున్నటువంటి స్త్రీలు కూడా తప్పనిసరిగా వైకుంఠానికి వెడతారు. సదా దేవార్చన రతాక హరినామ పరాయణాక. అటువంటి వాళ్ళు నిరంతరం దేవార్చన చెయ్యాలి, హరినామస్మరణ చెయ్యాలనుకునే వాళ్ళు కూడా మంచి లోకాలు పొందుతారు. అలమశ్రువతే సదా దిక్కులేని శవాన్ని అందునాది విప్రశవమైతే దానిని ఆ దిక్కులేని కుడపాన్ని శవాన్ని తగలబెడితే అనాథ ప్రేత సంస్కారం వల్ల అశ్వమేధ ఫలం వస్తుంది. దాని ఎడల ఇప్పుడు కూడా పక్కవాడు చచ్చిపోయినట్టు అసలు వాడు మనం చేసే ఘోరమైన పాపం ఏమిటో తెలిసినా ఆ పాపం వాళ్ళంతా నరకానికి యముడి దగ్గరికి వెడతారట. ఇంట్లో పక్కింట్లో ఎవడన్నా చచ్చిపోతే పలకరించడానికి వెడితే వీడికి భయం వారం వర్జ్యమని మంగళవారం శుక్రవారం పట్టింపుతోటి శవదహనానికి వాటికి సాయం చేయకుండా పక్క వాళ్ళ ఏడుపులకి సాయం చేయకుండా ఇంట్లోనే కూర్చుని వాళ్ళ మంగళవారం శుక్రవారం కూర్చునేవాడు నరకానికి వెడతాడు. శవానికి కష్టం వచ్చినప్పుడు పక్క వాడి ఇంట్లో ఎవరన్నా పోతే ఆ పూట వెంటనే ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉన్న వాళ్ళని పలకరించడానికి వెడితే శుక్రవారం మంగళవారం తప్ప ఈ పక్క వాళ్ళకైతే తక్షణం వెళ్ళి పలకరించాలి, వాళ్ళకి సాయం చెయ్యాలి. ఇంకా చూడండి, ఇంట్లో శవం పెట్టుకు బయట పెట్టు అని బయట పెట్టించేస్తారు కొంతమంది. అలా బయట పెట్టించిన వాళ్ళు కూడా నరకానికి పెడతారట. ఇంకా అద్దీళ్ల వాళ్ళు వీళ్ళ దొంపలు తెగ ఆ అద్దీంట్లో ఉన్న కారణం చేతను ఇంట్లోంచి తీసుకుపో అని ఈ అనాథ ప్రేతాన్ని ఉంచనివ్వరు. అటువంటి అద్దెకి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఘోర నరకం పాలవుతారట. ఎందుకంటే శవం కాదని శివం మంగళ స్వరూపం, అది ఇంట్లో ఉంటే పాపం అని ఎవడు చెప్పాడు? ఎవడది ఇంట్లో ఉంటే నరకానికి పోతామని చెప్పాడు? అది దోషం. కాబట్టి ఇంట్లో ఎవడైనా మరణిస్తే వాడిని వెంటనే గెంటీయడానికి ప్రయత్నం చేసే వాళ్ళంతా నరకానికి పోతారు. ఆ శవానికి మంగళం పట్టి ప్రీతిగా భక్తి శ్రద్ధలతో దానిని ముయ్యడానికి సహకారం చేసేవాళ్ళు ఉన్నారే వీళ్ళు స్వర్గం పొందుతారు, వీళ్ళు ఉత్తమ లోకానికి పడుతున్నారు. యమధర్మరాజులు నేనే నీకు మాటిచ్చాను సాక్ష్యం ఇది. అటువంటి ఆ శవంతో ఉన్న ఇళ్లలో వాళ్ళకి యథాశక్తి ఓదార్చి వారికి నీరిచ్చి కాళ్ళు కడిగి వాళ్ళని యథాశక్తి గౌరవించేవాడు ఉన్నాడే, అటువంటి వాడికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. అంచేత చాలా మంది శవం వస్తే పారిపోతూ ఉంటారు. అది మాత్రం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి వీరున్నంత సాయం చేయాలంట. సాయం చేయలేకపోతే అది వేరే విషయం కానీ వాడిని గెంటేసి వాడు అసహించుకుని వాడిని బాడ చేసి వెంటబెట్టకూడదట. ఇక ఎవడైనా సరే శవం చుట్టూ గంగా జలం చల్లితే అటువంటి వాడు అప్సర గణాలతో కలిసి అప్సరో గణాలతో విమానం ఎక్కి వైకుంఠానికి వెడతాడు. శవం మీద గంధపు చెక్క వేసినటువంటి వాడు ఉత్తమ లోకాలకు వెడతాడు. శవానికి తులసిమాలలు దడ తగిలించినటువంటి వాడు భగవంతుడికి ప్రీతిపాత్రుడవుతాడు. శవానికి ఒక పుడిసెడు నీళ్లు పెట్టుకెళ్ళి కాళ్ళ మీద పోసి ప్రక్షాళన చేసినటువంటి వాడు కూడా పాప ప్రక్షాళన చేసుకున్నవాడు అవుతాడు. కాబట్టి శవాని దగ్గర ఎవరూ కూడా అసహించుకోకుండా దానికి సహకారం చెయ్యాలి. శవాన్ని మోసిన వాహకుడు ఉంటాడు చూసారా, ఒక కొమ్ము కాసినటువంటి వాడు, అటువంటి వాడిని నేను నరకంలో బాధ పెట్టను. ఇది నేను నీకు చెబుతున్న మాట భగీరథ. అలాగే ఎవడైతే శివలింగం అనాథంగా పడి ఉంటుంది, ఒక్కో చోట మారుమూల శివలింగాలు ఉంటాయి, ఆలయాలు ఉండవు, సంరక్షకులు ఉండరు, అటువంటి చోట దోసిళ్లతో నీరు పెట్టుకెళ్ళి అభిషేకం చేసి ఆ లింగాన్ని పూజిస్తే అటువంటి వాడు శివసాహిత్యం పొందుతాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.